అది ఒక అదృష్టం. నృత్యంలో ఉన్నప్పుడు పాటలు పాడితే ఇంకా బాగుంటుంది, అందుకని అక్కడికి వెళ్ళారు వీళ్ళు. శృతికాంత వక్త్ర పద్మస్ఫురిత బహువిధ స్తోత్ర నవ్యార్థ జాతోద్గత వైచిత్రీ నిమగ్నాత్మకు స్వరముని గంధర్వ విద్యాధరేంద్ర అర్చిత పాదాంబోధు కాంతీశిత్రు దశశత దృక్శ్రీపతి బ్రహ్మసేవా సతత ప్రేమాత్మచేతో జనిత ఘన దయాశాలి చంద్రార్థమౌళిల్. ఈయన వెళ్ళే సమయానికి నారదుడు తుంగురుడు వేణులు పుచ్చుకొని శివుడి మీద గానం చేస్తున్నారు. అంటే అక్కడికి ఒక అద్భుతమైన దృశ్యం. అసలే పార్వతీ పరమేశ్వరులు తాండవం చేస్తున్నారు. ఈ తాండవం మళ్ళీ ఎలా ఉంది? ప్రేంఖణం ఉత్ప్రేంఖణం ఇలాంటివి చేస్తున్నారు. ప్రేంఖణం అంటే చుట్టూ గిర్రును తిరిగి పైకి ఎగరడం, ఉత్ప్రేంఖణం ఈ కాలు అలా పైకెత్తి నెత్తి మీదకి చేర్చడం. చూసారు ఇప్పటికి కూడా నృత్యం చేసేవాళ్ళు కొంతమంది అలా నృత్యం చేస్తూ హఠాత్తుగా ఈ కాలు తీసి నెత్తి మీదకి పెట్టుకుంటారు. ఇలాంటి భంగిమలతో అర్ధనారీశ్వరులు నృత్యం చేస్తున్నారు. ఆ నృత్యమునకు సంగీతం అందిస్తున్న వాళ్ళు నారదుడు తుంగురుడు ఇద్దరు అద్భుతంగా వీణ మీద రాగాలు పలికిస్తున్నారు, మధ్య మధ్యలో స్తోత్రాలు చేస్తున్నారు. ఆ సమయంలో నందీశ్వరుడు చండీశ్వరుడు భృంగి భృంగిరిటి మధ్యలలు వాయిస్తున్నారు చక్కగా డుబుకు 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 డుబుకని. బ్రహ్మ తక్కిన దేవతలు భక్తితో శివుడి మీద స్తోత్రాలు రచిస్తున్నారు. ఆసుగా వాళ్ళు పాడుతున్నారు సంగీతమునకు అనుగుణంగా. మళ్ళీ ఈ సంగీతం ఒకటి వాళ్ళ పాట ఒకటే కలగా? సాధారణంగా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పాడితే కంఠాలు ఒకే రకంగా ఉండాలి, అంతేగాని వాడు ముందెళ్ళ వీడు ముందెళ్ళ. కొంతమంది చూస్తూనే ఉంటాంగా లలితా సహస్రనామం పారాయణ మొదలెడతాడు శ్రీమాతానిలోపు ఆవిడ శ్రీమహారాజ్ఞి అంటుంది, ఇంకేమిటది ఒకే కంఠంతో పాడాలి. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతుందంటే ఆవిడతో పాటు పక్కన ఉన్నవాడు ఖచ్చితంగా ఎంత బాగా పడతారండి కలిసి చక్కని. అసలు ఎక్కడ ఆ కంఠాలు రెండు కింద అనిపించవు మనకి. పూర్వం కోరస్ కింద పాడారంటే కొన్ని కొన్ని ఉత్తమమైన కీర్తనలు మనకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. చాలా కాలం క్రితం ఒక అద్భుతమైన శివగీతం విన్నారు. ఆ శివగీతంలో ఎవరు పాడుతున్నారో కూడా తెలియనంత బాగా పాడేశారు కలిపేసి. అబ్బబ్బబ్బా అలాంటి విన్నప్పుడు శరీరం గగురుపాటు గురుగుతుంది. అంత అద్భుతంగా మృదువుగా మధురముగా అది కూడా మళ్ళీ ఆ కంఠంలో పవిత్రత కూడా గోచరించేలా పాడాలి. ఏమాత్రం వెకిలితనం లేకుండా పాడాలి. అన్ని రకాలు గానాలు బ్రహ్మాది దేవతలు చేస్తున్నారు. ప్రమథ కణాలంతా ఆనందంతో వాళ్ళు కూడా యథాశక్తిగా నృత్యం చేస్తున్నారు. గణపతి కూడా అద్భుతంగా నృత్యం చేస్తాడు. తాండవ గణపతి అంటారు ఆ సమయంలో. పార్వతీ పరమేశ్వరులతో సమానంగా నృత్యం చేయటువంటి అసంభవం, కానీ గణపతి అంత బాగా చేస్తున్నట్టు పక్కన కూర్చొని. ఆ సమయంలో కుమారస్వామి వారు ఆనందంతో మయూరం చేత నృత్యం చేయించాట తాను చేయడం మానేసి. అంటే నెమలి అటు ఇటు ఆడుతోంది, అది మగ నెమలి కదా, మగ నెమలే డ్యాన్స్ చేస్తుందండో ఆడ చేస్తామా? నాట్య మయూరి ఉండదు, నాట్య మయూరం ఉంటుంది, కానీ అసలు ఆడనెమలికి పింఛం ఉండదు. ఒక్క నెమళ్లలో మాత్రం నృత్యం మగనెమలే చేస్తుంది. మగనెమలికి మాత్రమే భగవంతుడు పింఛం పెట్టాడు, ఆడనెమలికి అసలు పింఛం ఉండదు. కాబట్టి ఎవరైనా నాట్యం చేస్తున్నప్పుడు నాట్య మయూరి అని పాడితే నాట్య మయూరి ఉండదు, అసలు మయూరి నాట్యం చెయ్యదు, మయూరము చేస్తుంది. అందువల్ల అక్కడ కుమారస్వామి వారి యొక్క వాహనం అది మయూరం, అది అద్భుతముగా నృత్యం చేస్తున్నది. ఇటువంటి శుభ సందర్భంగా ఈయన వెళ్ళి ముందు దూరం నుంచే నమస్కరించాడు, దగ్గరికి వెళ్ళకూడదట. నృత్యం చేస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమండే కసేపు ఆపండి అని దండం పెట్టుకోకూడదు. గురువులు ఎప్పుడైనా పురాణానికి వెళుతున్నప్పుడు లేకపోతే జపం చేస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు నృత్యం చేస్తున్నప్పుడు ఇలాంటప్పుడు నమస్కరించకుండా దూరం నుంచి తప్పుకోవాలని చేస్తారన్నమాట. జపం తన్న అభివాదయేత్ అంటే జపం చేసుకుంటున్న వాడికి నమస్కరించరాదు. నృత్యంతం నాభివాదయేత్ నారద పురాణంలో చెప్పారు. నారద పురాణంలో ఎవరికి నమస్కరించవచ్చో ఎవరికి నమస్కరించకూడదు చెప్పారు. నృత్యం చేస్తున్న సమయంలో వాడికి దండం పెట్టకూడదట. దండం పెట్టామనుకోండి వాడి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అలాగే ఈ ప్రవచనం చేస్తున్నప్పుడు ఉపన్యాసం చెబుతాం కదా, అప్పుడు వచ్చి దగ్గరికి అంటే వచ్చి బాగున్నారా నమస్కారం అండి అనద్దు. అయిపోయాక పెడతారు కానీ పర్వాలేదు, అయ్యాక ఒక 5 నిమిషాలు ఆగుతాం. 8:30కి స్వస్తి చెప్పాక ఆ మాత్రం ఆగుతాం. ఈ మధ్యలో ఏదో పొడుచుకొచ్చినట్టుగా వచ్చేసి ఇక్కడ నుంచి హా అండం అనమాట. దాంతో మొత్తం కార్యక్రమం రసాభాస అవుతుంది. అందుకని ప్రవచన సమయంలో నృత్యం సమయంలో జపం సమయంలో శయానం నిద్రపోతున్నప్పుడు కూడా దండం పెట్టకూడదు. నిద్రపోతున్నాడు కాళ్ళు అలా పైకి లేపి సూర్యకాంతం చూడండి, పాప సన్నగా రమణారెడ్డి గారు పడుకుని ఉంటే ఆయన నిద్రపోతున్నవాడు కాళ్ళు ఢామ్మనెత్తి మీ పాదశాల మీద దక్కనివ్వండి అని దండం పెట్టి అక్కడ పారేసిపోతుంది. బాబోయ్ నా కాళ్ళంటే మీ కాళ్ళు ఉంటే చాలండి, మీరు అడుగు పోయినా పర్వాలేదు అంటుంది. అలాగా నిద్రపోతున్న వాడి కాళ్ళు లేపి పతివ్రత్యం ఎందుకు, దండం పెట్టక్కర్లేదు. అప్పుడు లేచాక నమస్కరించండి. వమంతం నాభివాదయేత్తు, ఎవడన్నా వాంతి చేసుకుంటున్నప్పుడు, డోక్కుంటున్నప్పుడు దగ్గరికి వెళ్ళి నమస్కరించకండి. అప్పుడు మరీ నమస్కరిస్తే వాడు మీ మీద కక్కుతాడు. ఇలా ఎన్ని చెప్పారండి. కితవం అంటే జోదగాడికి. ఒక్క జోదగాడు తండ్రి అయితే మాత్రం దండం పెట్టచ్చట. తండ్రికి తల్లికి మాత్రం ఎన్ని వ్యసనములున్నా నమస్కరించాలి. అన్నగారు కద్దాడు నాకు, లేదు వాడు తండ్రితో సమానం, లేక వదినగారు తల్లితో సమానం, ఇవేవి ఒక్క జోదగాడ దగ్గర పనికిరావు. కాబట్టి జోదవాడేవాళ్ళు తల్లిదండ్రులు అయితే తప్ప తక్కిన ఇంకెవ్వరికి నమస్కరించకూడదు. గురువులకు మళ్ళీ ఇది పనిచేయదు. గురువులు పరీక్షిస్తారు. కావాలని మీరు ఏ సద్గురువు దగ్గరకు పెడితే ఆయనలో ఆడుతూ రారా అనగానే, గురువుగారు చెప్పారు, పద్మాకర్ గారు నారద పురాణంలో ఉందిట, జోదగాడికి దండం పెట్టకూడదట, కాబట్టి గురువు నీకు దండం పెట్టనకూడదట. గురువులకు మినహాయింపు ఉంటుంది. ఆయన ఏం చేసినా గురువే, ఆయనకి మాత్రం నమస్కారం చెయ్యాలి. తక్కిన వారికి ఇలాంటి విషయాల్లో నమస్కారం చెయ్యకూడదు. అవన్నీ తెలుసు కనుకే వారు దగ్గరికి వెళ్ళి నమస్కరించకుండా మానసిక నమస్కారం చేసి ఇప్పుడు వాళ్ళు ఒక్క క్షణం ఆగారు. ఎందుకు ఆగారో తెలుసా? ఆ సమయంలో పాటలు పాడుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. పాడుతూ ఉంటే మధ్యలో పాడకూడదుగా, ఈ పాట ఈ రెండో పాట ఎత్తుకోవాలి కదా. అప్పుడు ఎత్తుకున్నారట వీళ్ళు. ఒక్క క్షణకాలంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ పరవశులైపోయారు. అవి కంఠమా? అసలు వాళ్ళు వాయిస్తున్నది వాయిద్యాల? అన్నంత ఆనందం పొందారు. అది కంఠం అంటే అపార్థం కాదు. మళ్ళీ కొంతమంది పాడితే అది కంఠంటోయ్ అని తిప్పుతాం. వీళ్ళు పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోతున్నాయట. అహిమస్తకములకు ఒయ్యానం ఇస్తోందిట గానం. అంటే పాములు కూడా పడగ విప్పి నాట్యం చేసి అంత మధురంగా పాడారు, అంత చక్కగా వీణలు వాయించారు, మద్దెలలు వాయించారు. ఇక పరమేశ్వరుడు ఆనందం తట్టుకోలేక నృత్యం విపరీతంగా చేశాడు. ఇంత పూర్వం ఎప్పుడూ చేయలేనంత ఆనందంతో చేశాడు. అద్భుతంగా జరిగింది. ఆ ఆనందంతో నృత్యం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఆయన పాదపద్మాలు గట్టిగా పట్టుకుని, నృత్యం అయ్యాక ఆయన పాదాలు పట్టుకున్నారు, రకరకాల స్తోత్రాలు చేశారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవ జగన్నాథ దేవేంద్రాదుల చేత నమస్కారాలు అందుకునే ప్రభు, ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం వెరగని దాతవి, ప్రాణం కూడా శత్రువులకి ఇచ్చిన వాడివి, నెత్తిమీద చేయిపెడితే భస్మం అయిపోతావు అనే వరమిచ్చి ముప్పు తెచ్చుకున్నా కూడా వరాలు ఇవ్వడం మానని మహాత్ముడివి, ఆ వ్యాజ కరుణామూర్తివి, కంఠంలో విషం నిలబెట్టుకుని ఈ లోకాలను కాపాడే కరుణామూర్తివి. బాలచంద్రరేఖ మౌళి నీకు నమస్కారం. అమ్మవారితో కలిసి లోకాలను రక్షించే నీకు నమస్కారం. ఆది దంపతులు మీరు, మీ కరుణ వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, నశిస్తున్నాయి. నువ్వు శంకరుడివి, భక్తుల మనస్సు వశం చేసుకున్నవాడివి. వశం చేసుకున్నవాడిని వశంకరః అంటారన్నమాట. శంకర భక్త మానస వశంకర దుష్టమదాసురేంద్ర నాశంకర పాండు నీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయ తాండవ ఖేళన భక్త పాలన. ప్రభు నీకు శంకరుడని పేరు. శం అంటే సుఖం, ఆనందం. లోకానికి శాంతినిస్తావు, సుఖమిస్తావు, ఆనందమిస్తావు, అందుకని శంకరః. శం కరోతీతి శంకరః. శం అనే ఒక అక్షరమునకు సుఖం అని అర్థం. కరః కలిగించేవాడు, సుఖం కలిగించేవాడు నువ్వు. భక్త మానస వశంకర, భక్తుల యొక్క మనస్సుని వశం చేసుకుంటావు. భక్తులు నిన్ను చూడగానే నీ వశమైపోతారు. దుష్టులై లోకాలని నాశనం చేసి అహంకారంతో ఉన్న రాక్షసుల్ని నాశంకర నాశనం చేస్తావు. పాపాత్ములైన రాక్షసుల్ని నాశనం చేస్తావు. నీ శరీరం పాండు నీల రుచి శంకర వర్ణం. పాండు అంటే తెలుపు, నీలం అంటే నలుపు. ఇటు తెలుపు ఇటు నలుపుతో శంకరముగా అంటే రెండింటితో కూడినటువంటి రుచి కాంతి కలిగిన వాడు నువ్వు. నీ శరీరం రెండు రంగులతో ఉంటుంది, రెండు కాంతులతో. శరీరం అంతా తెలుపు, ఒక కంఠం నీలం. అందువల్ల ఇటు తెలుపు ఇటు నలుపు, ఈ రెండు మిశ్రితమైన కలబోసిన వర్ణము కలిగిన వాడ. నిజానికి సంకరము అంటే కలసిన అని అర్థం. రెండు కలిసిపోతే సంకరం అయిందిరా అంటాం అన్నమాట మనం. ఈ రెండు రంగులతో ఉన్నవారు నిజాంగ భోగిరాట్ కంకణ. నీ శరీరానికి భోగిరాట్ సర్పరాజులు కంకణాలు, ఆభరణాలు. నీ శరీరం మీద సర్పాలే ఆభరణాలుగా ఉంటాయి. పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర. పార్వతీదేవి యొక్క హృదయం ఒక కలువ పువ్వు. ఆ కలువ పువ్వును వికసింపచేసేటటువంటి చంద్రుడివి నువ్వు. కైరవమిత్రుడు అంటే చంద్రుడు. పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, పార్వతీదేవి యొక్క హృదయం అనే కలువ పువ్వుని వికసింపచేసే చంద్రుడివి. అంటే చంద్రుడు వస్తే కలువ వికసిస్తుంది, నువ్వు వస్తే పార్వతీ హృదయం వికసిస్తుంది. యోగుల హృదయములు తామర పువ్వులు. యోగుల హృదయములనే తామర పువ్వులను వికసింపచేసే సూర్యుడివి నువ్వు. సూర్యుడు రాగానే తామర పువ్వులు వికసిస్తాయి, నిన్ను చూడగానే యోగుల హృదయాలు వికసిస్తాయి. తాండవ ఖేళన భక్త పాలన అంటూ అపూర్వంగా పోతనామాత్యుడు అద్భుతమైన పద్యం రాశాడు. అలా వీళ్ళు స్తోత్రం చేయగానే ఆనందపడిపోయి, ఈ ఒక్క స్తోత్రం మాత్రం పోతన గారిదండో, ఆయన ప్రత్యేకంగా ఈ స్తోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఈయన రాసిన దానికంటే ఆయన స్తోత్రమే నాకు ఎక్కువ ఆనందం కలిగించి ఈ సందర్భంగా ఆయన పద్యం తీసుకున్నాను. మేము అన్ని పద్యాలు కొట్టుకొస్తూ ఉంటాం కనుక. ఆ అశ్వతరుణ్ణి అతని తమ్ముణ్ణి మెచ్చుకున్న శివుడు, మీ సంగీత వైదుష్యం గొప్పది, జ్ఞానత గొప్పది, మీరు ఎప్పుడూ లేనట్టుగా తాండవ నృత్యం చేయడానికి నాకు సాయం చేశారు, నేను మెచ్చుకున్నాను, ఏం కావాలంటే అది ఇస్తాను, అడిగితే నన్నేనే ఇచ్చేస్తాను అన్నాడే, నన్ను నేనే సమర్పించుకుంటాను అనగానే, ప్రభు అంత మాట అన్నావు చాలు, మాకేమేమి అక్కర్లా. పాపం కువలయాశ్వకుమారుడి భార్య మదాలస దురదృష్టవశాత్తు దుర్మరణం పాలయ్యింది. ఆ చచ్చిపోయిన మదాలస నాకు కూతురుగా పుట్టాలి, చచ్చేటప్పుడు ఎంత వయస్సుతో ఉందో, ఎటువంటి రూపంతో ఉందో, ఎటువంటి బుద్ధితో ఉందో అలా యథాతథంగా పుట్టాలి. అంటే మరి తీరా కొత్తగా పుట్టాక మొగుడు మర్చిపోతారా? మరి నెత్తి మీద దెబ్బలు తగిలిన వాళ్ళంతా ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతారు, అప్పుడు అటువంటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది. అందుకని చచ్చిపోయే సమయములకు ఏ బుద్ధి, ఏ జ్ఞానము, ఏ రూపము, ఏ వయస్సు, ఏవేమి ఉన్నాయో అన్నీ ఉండాలి, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండాలి. మళ్ళీ ఆమె ఇదివరకు ఎలా ఉన్నది అలా ఉండాలి, అదే రూపంతో రావాలి, కానీ నాకు కూతురుగా పుట్టాలి. ఎందుకంటే అంత గొప్పవాడికి మళ్ళీ ఈవిని ఇవ్వడం ద్వారా అతన్ని నేను అల్లుడిగా చేసుకోవచ్చు, అదృష్టం పడుతుంది. ఎంత యోగమో చూసారా? అంటే దీన్ని బట్టి ఆ కుర్రాడి లక్షణములు ఎంత ఆకర్షించకపోతే ఏదో ఆవిడ పుట్టాలి, బతికేసి వస్తే చాలు అనొచ్చగా, ఆవిడ అలాగే రావాలి యథాతథంగా, కానీ నాకు కూతురుగా రావాలి. తద్వారా అతనితో బంధుత్వం ఏర్పడుతుంది. ఇది ఒక్క స్వార్థం నాకు. ఉత్తములతో బంధుత్వం ఉండాలట, ఉత్తములతో స్నేహం ఉండాలని కోరుకోకుండా ఎవడు ఉంటాడండి. తర్వాత ఈసారి పుట్టిన ఈమె యోగ జ్ఞానంతో పుట్టాలి, దత్తాత్రేయ భక్తురాలే పుట్టాలి. ఎందుకంటే దత్తుడి అనుగ్రహంతో నేను సంగీతం నేర్చుకున్నాను, దత్తుడి అనుగ్రహం వల్లే సరస్వతి నాకు ప్రసన్నురాలయ్యింది. కాబట్టి ఈవిడ దత్తభక్తురాలై యోగిని అయి యోగ మాత అవ్వాలి. అంటే ఈవిడికి పుట్టే కొడుకులు యోగులు అవ్వాలి, అటువంటి సంతానాన్ని పొందే ఆవిడ్ని నాకు ప్రసాదించన్నాడు. ఇది గొప్ప కోరిక కదా. ఏదో పుట్టాలి పెరగాలి లేకపోతే ఆవిడ యథాతథంగా రావాలని కాకుండా పుట్టే ఆవిడ లోకానికి ఉపయోగపడాలి. అటువంటి యోగిని మాతగా యోగినిగా ఆమె నాకు పుత్రికగా రావాలి అనగానే శివుడు తథాస్తు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ సోదరుడితో పాటు మీ పితృదేవతల్ని తలుచుకొని మూడు పిండములు తయారు చేయి. ఎప్పుడు కూడా పిండాలు మూడు ఉండాలి, ఒకటి తండ్రి, ఒకటేమో ఆ తండ్రి తండ్రి ఆయన తండ్రి, అంటే తండ్రి తాత ముత్తాత. ఈ మూడు పిండాలు వరుసగా పూజామందిరంలో నా శివలింగాన్ని తయారు చేసి దానికి ఎదురుగుండా పెట్టు. అందులో మధ్యలో పిండం కళ్ళకు అద్దుకో, అది నువ్వు తినే. అప్పుడు నీ మధ్యలో నీకు 105 పడగలు ఉన్నాయిగా, ఈ 105 పడగల్లో మధ్యలో ఉన్న పడగలో నుంచి ఆ మదాలస నువ్వు తిన్న పిండం ద్వారా బయటకు వస్తుంది. ఆ పుట్టినావిడ పూర్వం ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఎక్కడ మార్పు ఉండదు. కాకపోతే నువ్వు అడిగావు గనక యోగ జ్ఞానంతో పుడుతుంది, యోగీశ్వరి అవుతుంది. యోగీశ్వరులకు కొంత ఇబ్బంది ఉంది. ఏమిటది? పూర్వం ఉన్నంత సంసార భ్రమ ఉండదు. కొంతమంది కారణజన్ములు ఉంటారు. గురువులు పొగడ్డానికి అవ్వండి ఏమన్నారో గుర్తుపెట్టుకోండి. ఫలానా లోకం నుంచి మీరు వచ్చారు, మీకు యోగ జాతకం ఉంది అన్నామంటే మిమ్మల్ని పొగిడి మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోవడానికి గురువులు అలాంటి పిచ్చివాళ్ళు వాగరు. ఇలాంటి జన్మలు ఎత్తేవాడు కొందరు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఏదో కారణం చేత దివ్యలోకాలకు వెళ్ళి మధ్యలో చచ్చిపోయో పూర్వజన్మలో లేక ఏదో తపస్సు చేసో పూర్వజన్మలో ఇంకో కారణం చేతనో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో పుడతారు. వీళ్ళందరికీ కారణ జన్మలు అని పేరు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మల వాళ్ళకి భక్తి ఏర్పడుతుంది, గురువుల మీద శ్రద్ధ ఏర్పడుతుంది. పూర్వపాపం వల్ల సంసారంలో ఉంటారు, పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల. కానీ ఆ సంసార భ్రమ ఉండదు, సంసార వ్యామోహం ఉండదు, ఈశ్వరుడి మీద వ్యామోహం ఉంటుంది. అందుకే మీకు మీరాబాయి చూడండి, పెళ్లి చేసుకుంది, మొగుడున్నాడు, కానీ కృష్ణుడే జగద్గురువే నా భర్త అని ఆయన మీద పాటలు పాడి ఆయనలో కలిసిపోయింది ద్వారకలో. ఇలా ఎంతమంది భక్తులను చూసాం మనం. అలాగే ఈశ్వర కటాక్షస్సు పొందినటువంటి ఒక యోగిని మాత్రం ఉన్నది, ఆవిడ వెళ్ళి రామేశ్వరంలో శివుల్లో కలిసిపోయింది. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందుకు అలా వస్తారంటే, నేను చెప్పానుగా, ఇలాగ ఏదో ఒక మరణం పొందిన వాళ్ళు అలా వస్తారు, కారణ జన్మురాళ్ళు. అందుకే ఇప్పుడు శివుడు ఏమన్నాడు, నీకు కూతురి పుడుతుంది మధ్యలో ఉన్న పడగలో నుంచి, కానీ ఆవిడ యోగిని అవుతుంది, కాబట్టి పూర్వంలాగా సంసారం మీద వ్యామోహం ఉండదు, భర్తని గౌరవిస్తుంది, సంతానం పొందుతుంది, కానీ సంసార భ్రమ ఉండదు కనుక పూర్వం ఉన్న భోగాలు ఎక్కువ అనుభవించదు, పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుతుంది. ఆవిడ పిల్లల్లో ఒక పిల్లవాడు సాక్షాత్తు దత్తాత్రేయుని ఆశ్రయించి యోగజ్ఞానం పొందుతాడు. ఆ యోగజ్ఞానం లోకమంతా వ్యాపిస్తుంది. ఆ కుర్రవాడి వల్ల దత్త చరిత్ర మరింత వ్యాప్తిలోకి వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళు అని శివుడు ఆశీర్వదించాడు. అప్పుడు ఆయన తన ఇంటికి వచ్చి సోదరుడితో పాటు ఈశ్వరుణ్ణి పూజించి శివలింగానికి ఎదురుగుండా మూడు చక్కని పిండాలు తయారు చేశాడు, తెల్లని అన్నం ముద్దలు తయారు చేశాడు, మూడు పిండాలు పెట్టాడు. మధ్యలో పిండం కళ్ళకు అద్దుకుని శివుడు చెప్పినట్టే మింగేశాడు. మింగగానే ఆయన మధ్యలో ఉన్న పడగలో నుంచి పెద్ద శబ్దంతో మదాలస బయటకు వచ్చి కూతురుగా జన్మించేసింది. ఎప్పుడో 2.5 ఏళ్ల క్రితం మరణించింది, 2.5 ఏళ్ళు అయింది ఆవిడ, అప్పటికి ఆవిడ పోయి. కానీ ఇప్పుడు పుట్టినప్పుడు ఆవిడ 2.5 సంవత్సరముల క్రితం ఏ రూపంతో ఉందో, ఏ కాంతితో ఉందో, ఏ జడ వేసుకుందో, కొప్పులో ఏ పువ్వులు పెట్టుకుందో, వాటితో సైతంగా పుట్టేసిందిట. కాకపోతే అధికంగా యోగ జ్ఞానం వచ్చిందిట. ఆ యోగ జ్ఞానంతో వచ్చి, తండ్రి నా కర్తవ్యం ఏమిటి అనగానే, నీ పూర్వజన్మ అంతా నీ గుర్తుంది కనుక నీ భర్త ఎవరో నీకు తెలుసు కదా అంటే, అదే నా భర్త వెళ్ళిపోయాడు బాబు, మా ఆయన కువలయాస్య కుమారుడు, పాతాళకేతును చంపాడు, నన్ను తీసుకొచ్చాడు, ఆయన మరణవార్త వినేగా నేను చచ్చిపోయాను, ఆయన బతికున్నాడని తర్వాత తెలిసింది నాకు, నేను చచ్చాక, కానీ నేను బతకలేకపోయాను, నీ ధర్మమానని బ్రతికొచ్చాను, కాబట్టి నువ్వేం చెబితే చేస్తాను, ఇప్పుడు నేను నీ కూతురుగా పుట్టాను కనుక తండ్రి ఆజ్ఞ కాదని ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ వచ్చిన సమస్య అది, తన భర్త ఎవరో తెలుసు, ఆయన్ని చూడాలని మనసు తహతహలాడుతోంది. అయినప్పటికీ ఇప్పుడు నాగరాజు గారు కూతురు ఆవిడ, అందుకని తండ్రికి చెప్పకుండా కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు. పూర్వం అలాంటి నియమాలు పాటించేవాళ్ళండి. అంతేగాని నీమోహం నీకు చెప్పేది ఏమిటి, మా ఆయన దగ్గరికి పోతున్నా ఠామ్ అని వెళ్ళేవారు కదా, ఏమిటో కదా. అందుకని నీకు తెలియకుండా నేను వెళ్ళకూడదంటే నువ్వు నా దగ్గర కొంతకాలం రహస్యంగా ఉండు, ఇంతకాలం ఎలాగో ఉన్నావు కదా, మీ ఆయన్ని ఇక్కడికే పిలిచి కొంచెం మాయ చేసి సరదాగా కొంచెం ఏడిపించి ఇస్తానని అడిగి ఇదో సరదా రాగానే టక్కును పట్టుకొచ్చి ఇవ్వలేదు, మీ ఆయన్ని కొంచెం తమాషా చేస్తాను, అతనికి అప్పగిస్తాను, బంగారం లాంటి పిల్లల్ని కనమ్మా, ఇటు పాతాళలోకవాసులమైన నాగులకి అటు భూలోకవాసులైన మానవులకి కూడా సత్కీర్తి తెచ్చిపెడదు కానీ అని ఆవిడ్ని తన అంతఃపురంలో రహస్యంగా దాచాడు. ఇప్పుడు ఆవిడ తన కూతురు కనుక ఆనందం కూడా పొందాడు. ఆవిడ మాత్రం ఎవరికంట పడకుండా చూశాడు, తన కొడుకులకు కూడా తెలియకుండా చేశాడు. మళ్ళీ పిల్లలకి తెలిస్తే లీక్ చేస్తారు, అందుకని వీళ్ళు ఈ వాట్సాప్లు వచ్చాయి కదా అని చెప్పి పాతాళలోకం నుంచి అక్కడ టిక్కర్ పంపేసి మీ ఆవిడ బతికిందంటే ఇంకా మజాయం ఉంటుంది. అందుకని ఎక్కడ ఎవరికి ఏమీ చెప్పకుండా తన జాగ్రత్తగా రహస్యంగా దాచాడు. ఆ తర్వాత ఒక రోజున కుమారుల్ని పిలిచాడు, నాయనలారా ఆ మధ్యన మీరు నాతో ఏదో అన్నారు, ఆ పని ఎంతవరకు వచ్చింది అనగానే, ఏమిటి నాన్నగారు అన్నారు, వీళ్ళు తెల్లబోయి అప్పుడే మర్చిపోయారా, భూలోకంలో కువలయాస్యుడనే కుమారుడికి మీకు స్నేహం ఏర్పడింది, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని, అతను వచ్చాక ఏదైనా ఉపకారం చేయాలని అని నేనంటే అతనికి ఉపకారం చేయడం అంత తేలిక కాదన్నారు, ఇంతకీ ఏం జరిగింది ఆ గొడవ, మనుజేంద్ర సుత్తునకు ఉపకృతి వనరింపవలయు అంటిరి వనరించి తిరే అన్నట్ట. ఏమి ఎరగనట్టుగా, మహారాజపుత్రుడికి ఉపకారం చేయాలన్నారు, చేశారా అంటే నా అన్న వేళాకోళం వాడుతున్నావా, ఆయనకు ఉపకారం చేసే శక్తి ఉంటే ఎప్పుడో చేసేవాళ్ళం కదా, నీదాకా వచ్చేవాళ్ళమా. త్రిమూర్తులు తప్ప మా అనవమాత్రులు పని చేయలేరు, మా ఊరు పావులు మేము అసలు చేయలేము, అందుకే మాట్లాడకుండా ఊరుకున్నాం, మమ్మల్ని దెప్పుతున్నావా అన్నారట పిల్లలు. దెప్పడం కోసం కాదులే, పోన్లే, మనం ఉపకారం చేసినా చేయలేకపోయినా అతనికి ఆతిథ్యం ఇవ్వగలం కదా. మీరిద్దరూ తక్షణం రేపు ఉదయం అతని దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను చెప్పానని ఆ కుర్రాణ్ణి ఈ పాతాళ లోకానికి తీసుకురండి, మా నాన్నగారు తీసుకురమ్మన్నారు అని చెప్తే అతను కాదండవు. ఏం చేస్తారో తెలియదు ఆ కుర్రాన్ని, నేను ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, ఆ బాధ్యత మీది, వెళ్ళిరండి వెళ్ళిరండి అనగానే వాళ్ళు ఆనందపడిపోయి, నాన్నగారు మీరు ఎంత మాట అన్నారండి, ఎప్పుడు మీరు ఆ కుర్రవాడిని ఇక్కడికి పిలిపిస్తారా, మన ఇంటికి తీసుకొచ్చి సన్మానం చేద్దామని మేము అనుకున్నాం, ఇప్పుడు మీరు ఆ మాట చెప్పారు, మాకు ఆనందంగా ఉంది, ఈ రాత్రి మేము నిద్రపోం అని ఆ రాత్రి అంతా అలాగే నిద్రపోకుండా గడిపి తెల్లవారుజామున లేచి, కొంతమంది రైలు తెల్లవారుజామున 5 అనుకోండి రాత్రి 12 వెళ్ళి స్టేషన్లో కూర్చుంటారు. అలా ఆ రోజుల్లో మా చిన్నప్పుడు అలాగే నేను చేశాను, 12 అర్ధరాత్రి 12 రైలు. ఇక చూడండి రామచంద్ర ప్రభు రైలు ఎప్పుడు ఎక్కం కదా చిన్నప్పుడు, అందుకని పెందరాళ్ళు వెళ్ళిపోతాం బాబోయ్ రైలు దాటిపోతుందేమో అని మధ్యాహ్నం 12 వెళ్ళి కూర్చునేవాడు. అప్పుడు అలాగే ఉండేవాడు, గణపురం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే భీమవరం మాయిదారి బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, గంట ప్రయాణానికి 3 వెయిటింగ్ ఉండేదండి ఆ రోజుల్లో. ఏం ప్రయాణాలు, ఇప్పుడు ఏమీ లేదు, పొద్దున్న ఇక్కడ ఉంటున్నాం 2 కాశీ వెళ్ళిపోతున్నాం, రామచంద్ర ప్రభు విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే 15 శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతున్నాం, చికాగో వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు విజయవాడలో మళ్ళీ హైదరాబాద్ కూడా వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దింపుతాడు, ఢిల్లీలో ఎక్కామంటే నాన్ స్టాప్ చికాగో వెళ్ళిపోవచ్చు చికాకు లేకుండా. కానీ ఆ రోజుల్లో చాలా యాతనగా ఉండేది కదా, పాపం వీళ్ళు అలాగే మొత్తం మీద నిద్రపోకుండా లేచి తెల్లవారుజామున లేచి స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని మళ్ళీ భూలోకానికి వచ్చి మానవాకారాలు బ్రాహ్మణాకారాలు ధరించారు, ధరించి కోవలయాస్యుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కోవలయాస్యుడు ఏమిటారా రోజు కంటే మరీ పెందరాళ్ళే వచ్చారు, ఇంత పెందరాళ్ళు ఎప్పుడు రారంటే ఏం చేయమంటావు, మా నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారు, మా నాన్నగారికి నీ గొప్పతనం చెప్పాం, మాకు భూలోకంలో కోవలయాస్యుడు అనే ఒక కుర్రాడు ఉన్నాడు, అతడు మా మిత్రుడు, అతడు చాలా ఉత్తముడు, జ్ఞానం కలిగిన వాడిని నీ గురించి పొగిడితే మా నాన్న ఆనందపడిపోయి అతన్ని తీసుకురండి అని చెప్పాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలియదు, ఉన్నవాడు ఉన్నట్టే ఉన్న పడంగా మాతో రావాలి, బట్టలు సర్దుకుంటాం, ఇంటికి కడతాం, కొంతమందిని రమ్మంటే ఒక పెద్ద గొడవ అది, బట్టలు సర్దుకోవాలంటారు. ఒక ఆయన ఉన్నాడు నాతో ఎప్పుడు రమ్మన్నా మెడిసిన్ సర్దుకోవాలంటాడు, వాయిదారి మెడిసిన్, మందులు మందులు మందులు, ఇవి ఒక గొడవ, అవేమీ లేదు, ఉన్నవాడు ఉన్నట్టు మాతో వచ్చేయాలి అనగా అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, శ్రీయుత నీవు ప్రియమునన్ మా ఇంటికి రాగవలయు నావుడు మాయిల్ మీ ఇల్లని వేరడమిటు చేయుదురే ఇది సఖిత్వశీలము తెరగే. అప్పుడు కోలయాసుడు అన్నాడు, మిత్రులారా ఇంతకాలానికి ఇలా వేరు చేస్తూ పలుకుతారే, మీ ఇల్లు మా ఇల్లు అంటారా, మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి అంటే మీ ఇల్లు వేరు మా ఇల్లు వేరు అని అర్థం వస్తోంది. స్నేహితులు మనం, స్నేహం అంటే ఏమిటి, స్నేహంలో నా ఇల్లే మీ ఇల్లు, మీ ఇల్లే నా ఇల్లు, మీరు నేను ఒకటే, కాబట్టి నా ఇది నా ఆస్తి కాదు మీ ఆస్తి, మీ ఆస్తి నా ఆస్తి, కాబట్టి మన ఇంటికి వెడదామలా, మా ఇంటికి రావా, ఎప్పుడు మీ ఇంటికి రావాలా అంటే నన్ను దూరం పెట్టినట్టు అవుతుంది అనగానే పొరపాటు జరిగింది. అంత సందేహం వద్దు, చాలా కాలం తర్వాత మా నాన్నగారు నిన్ను చూడాలి అని కోరారు, కోరిన వెంటనే మాకు మనస్సులో ఆనందం ఉప్పొంగిపోయింది, మా ఇంటికి తీసుకెడుతున్నాం అనే ఆనందంలో ఇలా మాట్లాడాం, కానీ మనకి మనకి భేదం ఉందా, సందేహం లేదు, నిజం సుమా, నీ మనస్సే మా మనస్సు, మా మనస్సే నీ మనస్సు, శరీరములు వేరు అభిప్రాయములు ఒకటి, కాబట్టి మనకి మనకి భేదం ఎలా ఉంటుంది, నీ ఇల్లు మా ఇల్లే మా ఇల్లు నీ ఇల్లే, మొహమాటం లేదు. అందువల్లే ఈ వాదోపవాదాలకి ఆపి నువ్వు మాత్రం తక్కువ మాతో రావాలనగానే లేచి నిలబడ్డట్ట ఆయన, నాయనలారా మిత్రులారా నేను తండ్రి పిలిస్తే ఆలస్యం లేకుండా తక్షణం వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరిస్తాను, మీ తండ్రి నా తండ్రి, నా తండ్రి పిలిచిన తర్వాత ఆలస్యం చేయటం అపరాధం పాపం, లేవండి లేవండి బయలుదేరండి, ఎక్కడుంది మీ ఇల్లు అన్నాడు, మన ఇల్లు అన్నాడు. అనగానే తీసుకెడతాం కంగారు పడుకోవాయి, నిన్ను మేము తీసుకెడతాంగా, ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ మానవులు అనుకుంటున్నాడు ఆయన, వీళ్ళు నాగరాజు కొడుకులు అని చెప్పలేదుగా ఇంతవరకు, అందుకని రా అని చెయ్యి పుచ్చుకుని మెల్లిగా ఉద్యానవనం దాటించారు. ఇంకెక్కడ అక్కడెక్కడన్నా ఉందా అన్నట్ట, ఇదిగో నువ్వు మాట్లాడుకున్నారా, ఈలోపు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం, కబుర్లో పెడితే మనకి దారి తెలియదు అని కబుర్లు పెట్టి ఛందస్సు చెప్పి పద్యాలు చెప్పి పాటలు పాడి గోమతి దగ్గరికి తీసుకొచ్చారు. గోమతి నది దగ్గర వచ్చారా అంటే నది దాటాక మీ ఊరుందా? నేను ఎప్పుడు ఈ నది వరకే వచ్చారు కానీ నది దాటి వెళ్ళలేదు. బహుశా నదికి అవలు ఒడ్డున మీ రాజ్యం ఉందా అన్నట్ట. నీకేతొచ్చా? వచ్చు. అయితే రా అని మారు మాట్లాడుకుంటే ఇద్దరు చెరువు రెక్క పుచ్చుకుని బుడుంగు నీళ్ళలో ఉంచారు. ఆ నీళ్ళల్లో ములగడం ములగడం ఈయన తెల్లబోయి చూస్తుండగా పాతాళానికి వచ్చారు. పాములు కదా నదిలో ఉంచి పాతాళానికి పట్టుకొచ్చాయి. ఆయన తెల్లబోయి ఎక్కడికి పట్టుకెడుతున్నారు, నేను ఎక్కడున్నాను అన్నట్టు పాప ఆయన. ఈ నీళ్ళలో మునిగిన వాడు ఎక్కడికెడుతున్నాడో తెలియదు. చూస్తే అదో పెద్ద విచిత్ర లోకం. ఆ లోకంలో ఎర్రని పడగలు కలిగిన పాములు, తెల్లని పాములు, నల్లని పాములు, పసుపుపచ్చ రంగులో ఉన్న పాములు, ఆకుపచ్చ రంగులో ఉన్న పాములు, 5 పడగలు, 100 పడగలు, 1000 పడగలు, 101 పడగలు, 2 పడగలు, 1 పడగ, ఇలా రకరకాల పడగలు ఉన్నటువంటి విచిత్రమైన పాములు, మగపాములు, ఆడపాములు, ఈ పాములు పెరవేసి కొడుతున్నాయి, అటు ఇటు పరిగెట్టుకుంటూ పోతున్నాయి, వాటి నెత్తి మీద రకరకాల మణులున్నాయి, ధగ ధగ వెలిగిపోతున్న పాతాళలోకం పట్టపగల్లో ఉంది. ఈయనకి మతిపోయి ఆనాడు రాక్షసుడు మోసం చేసినట్టుగా కొంపదీసి ఎవరన్నా మోసం చేశారనుకునే లోపు ఈ ఇద్దరు కాస్త 101 పడగలున్న విశాలమైనటువంటి పడగలున్న పాములుగా మారిపోయారట. ఒక్కసారిగా పణముల పణముల మణిస్వస్తిక లక్షణ రుచిరాంగులగు వారి కనుగొని పుల్లేక్షణుడై అతడాహా బ్రాహ్మణులరే మీరలు అది లెస్సయని కడునగుచున్. హఠాత్తుగా పడగలతోటి 101 పడగలతో పాములు అయిపోయారుగా వీళ్ళు, తెల్లని పాములు, ఇంతంత పడగలు. పడగల మీద స్వస్తిక్ చిహ్నాలు ఉన్నాయి, మణులు ఉన్నాయి. అటువంటి రూపం చూసి ఆయన ఇలా కళ్ళు తెరిచి దగ్గరికంటా వీళ్ళు చూసి తెల్లబోయి ఇదా బ్రాహ్మణ లక్షణం, ఇంతకాలం మేము ద్విజులం ద్విజులం అంటే నిజంగా ద్విజులు అనుకున్నాను, ఏ శృంగేరి శారదాపేట నుంచి వచ్చేసారు వీరు అనుకున్నాను నేను. హారి ద్విజులంటే పాములని అర్థమా అన్నట్టు నవ్వుతూ అప్పుడు వాడు చేతులు జోడించి మా అపచారాన్ని క్షమించు, మా అపరాధాన్ని మన్నించు, మేము అశ్వతరుడనే నాగరాజు పిల్లలు అనగానే తెల్లబోయి అశ్వతరుడంటే ఆదిశేషుడి తమ్ముడు వాసుకి తమ్ముడు ఆయనేనా అంటే అవును అన్నారట వాళ్ళు. ఏం ఆశ్చర్యం, సాక్షాత్తు విష్ణుమూర్తికి పానుపోయిన ఆదిశేషుడు, శివుడి మెడలో ఆభరణంగా ఉండే వాసుకి యొక్క తమ్ముడు అశ్వతరుడి పిల్లల, నన్ను ధన్యుణ్ణి చేయడానికి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చారా అనగానే వాళ్ళు దగ్గరికి తీసుకొని కౌగులించుకొని నీలాంటి పండితుడికి విష్ణువు కూడా మిత్రుడు అవుతాడు, మేము అవడంలో ఆశ్చర్యమే ఉన్నది, మేము పాములు అని చెబితే నువ్వు దగ్గరికి రానివ్వవు, అందుకని భయపడి ఈ రూపం ధరించి ఇన్నేళ్లుగా నీతో స్నేహం చేశాం, ఈ చిన్న తప్పు క్షమించమనగానే ఆయన ఆనందపడి అసలు పాతాళ లోకంలో వరాలిచ్చే దేవతలు వచ్చి స్నేహం చేస్తే క్షమించడం ఏమిటి, కాకపోతే నా బాధల్లా మీరు నాగరాజకుమారులు ప్రజలకి వరాలు ఇచ్చేటటువంటి దేవతలను తెలియక మిత్రుల కింద భావించి అప్పుడప్పుడు ఒరే పొండ్రా ఇలాంటి పలుకులు పలికాను, నేనే మీకు తెలియక అపచారం చేస్తే ఆ అపచారాలు మనస్సులో పెట్టుకోక క్షమించండి, అపచారములకు తగిన ఉపచారములు చేసుకుంటానన్నట్ట. అపచారాలు లేవు, ఉపచారాలు లేవు, మనందరం ఒకటే, మా నాన్నగారు మీ నాన్నగారే, మనం అన్నదమ్ములం, ఆయన ఇప్పటికే నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు రా అనగానే చాలా ఆనందపడిపోయి అసలు పాతాళలోకానికి వెళ్ళమని ఊహ రావడమే కష్టం కదండి, నాకు వెళ్ళాలనుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాం ఏమిటి, కాబట్టి అంత తేలిగ్గా ఏం వెళ్ళలేము. ఇప్పుడు ఆయన రాగలిగాడు అందుకే ఆనందపడిపోయాడు. వీళ్ళిద్దరూ చక్కగా అతన్ని పుచ్చుకొని నాగరాజు గారు అశ్వతరుడు కూర్చున్న చోటికి తీసుకెళ్లారు. తదనంతర కథా విశేషాలతో రేపటి రోజులు కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.